ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం ఆగస్ట్ 24, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మై అండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం, ఈ మూడు ప్రతివారు కోరుకునేవి, కోరదగినవి. ఈ కోరదగిన విషయాలను వరం అంటారు. ఈ మూడింటి స్వరూపమైన దేవతాశక్తి వరలక్ష్మి. జన్మను చరితార్థం చేసే జ్ఞాన ఐశ్వర్య ఆనందాల కంటే గొప్ప వరాలు ఏముంటాయి? కాంతి స్వరూపుడైన సూర్యుడు కాంతిని ప్రసాదించినట్లుగా వీటి స్వరూపమైన వరలక్ష్మి ఈ వరాలు అనుగ్రహిస్తుందని ఆర్షభావన. ఈ వరాల్లో మొదటిది జ్ఞానం. ఇది ప్రథమమే కాక ప్రధానం కూడా. జ్ఞానం కలిగి ఉంటే అన్నింటినీ సాధించగలం. అందుకే తెలివైన భక్తుడు జ్ఞానాన్నే వరంగా కోరుకుంటాడు. సనాతన ధర్మచింతనలో లక్ష్మీ స్వరూపం ఒక అద్భుతం. పవిత్రత, స్వచ్ఛత, సంతోషం, సౌశీల్యం, ఉపకార స్వభావం, సౌందర్యం, వీటన్నింటి సమాహార స్వరూపమే మహాలక్ష్మి. పురాణాగమాది శాస్త్రాలు పరిశుభ్రమైన పరిసరాల్లో, శుద్ధమైన శరీరంలో, పవిత్రమైన అంతఃకరణలో ఉండే వైశిష్ట్యమే లక్ష్మీ కళ అని వర్ణించాయి. మొదట పరిశుభ్రతను పాటించడమే ఐశ్వర్య దేవతకు ఆహ్వానం పలకడం. ఒంటితో, ఇంటితో ప్రారంభమయ్యే స్వచ్ఛత క్రమంగా పరిసరాలకు, దేశానికి విస్తరిల్లాలి. లక్ష్మీ కళతో దేశ సౌభాగ్యం విస్తరిల్లడమే లక్ష్మీ కటాక్షం. దాన్ని కాంక్షించి పాటించడమే నిజమైన లక్ష్మీ పూజ. వృక్ష సంపద, సస్య సమృద్ధి శ్రీస్వరూపమని దేవీ శాస్త్రాలు వర్ణించాయి. శాకంభరి, ధాన్యలక్ష్మి మొదలైన శక్తి రూపాల భావనలో పరమార్థం ప్రకృతిని పరాశక్తిగా, జగన్మాతగా దర్శించడమే. వ్యర్థంగా వృక్షాలను నరికితే సంపదల దేవత ఆగ్రహిస్తుందని లక్ష్మీ గాథల్లో ఋషులు వక్కాణించారు. వన సంపద, హరిత శోభ అన్ని చోట్ల వర్ధిల్లడం లక్ష్మీ నివాసానికి తార్కాణం. ధర్మబద్ధంగా సంపాదించేది, ధర్మానికే వినియోగించేది ధనలక్ష్మీ స్వరూపమని దార్శనికుల భావన. అక్రమార్జన ధనలక్ష్మి అనిపించుకోదు. ఆర్జనలో, వినియోగంలో ధర్మం ఉన్నప్పుడే ధనానికి దివ్యత్వం సమకూరుతుంది. అది మనల్ని రక్షిస్తుందనేది ధార్మిక శాస్త్ర బోధ. కలహం, స్వార్థం, వైమనస్య ధోరణి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదని పురాణేతిహాసాల్లో పలు తావుల్లో వర్ణించారు. పరస్పర ప్రేమ, స్నేహం, సౌమనస్య సామరస్యాలు ఉన్న చోట ఉండే ప్రశాంతత, ఆనంద స్థితే నిజమైన లక్ష్మీ కళ. క్షమతో, ప్రేమతో సాధించుకునే లక్ష్మీదేవి సాక్షాత్కారమిదే. ఉద్యమం మరొక లక్ష్మీ రూపంగా చెబుతారు మహర్షులు. ఈ పదానికి ప్రయత్నం అని అర్థం. ప్రయత్నశీలుడైన వ్యక్తికి లక్ష్మీ ప్రాప్తి ఉంటుందని అనేక సందర్భాల్లో వివరించారు. ఎంత సమర్థుడైనా సోమరి అయితే ఏమీ సాధించలేడు. సమర్థత లేకున్నా ప్రయత్నిస్తే సామర్థ్యాన్ని పొందగలడు. ప్రయత్నశీల లక్షణంతో కాలాన్ని వ్యర్థం చేయకుండా శ్రమించే వ్యక్తి దేనినైనా సాధించగలడని భారతాది గ్రంథాల్లో సనాతరు బోధించారు. చేసిన పనికి లభించే సిద్ధి, దానికి కావలసిన బుద్ధి, దానితో చేసే ఉద్యోగం, ఈ మూడు పూర్ణ లక్ష్మీ రూపాలు. సిద్ధలక్ష్మి, జ్ఞానలక్ష్మి, ఉద్యోగలక్ష్మి, ఈ మూడింటితో భౌతిక సాధనలైన, ఆధ్యాత్మిక సాధనలైన ఫలింపజేసుకోగలం. ఐశ్వర్యాల్లో ఆరోగ్యాన్ని ప్రధానంగా చెబుతూ, ఉన్నంతకాలం విలువ తెలియనిది, లేకపోతే తెలిసేది ఆరోగ్య సంపద అన్నాడు ధర్మరాజు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే విలువను గుర్తించి పరిరక్షించుకోవాలి. క్రమశిక్షణ, నిగ్రహం కలిగిన సదాచార యోగ జీవితమే ఆరోగ్య లక్ష్మికి ఆవాసమవుతుందని శాస్త్రాలు విశదీకరించాయి. స్త్రీమూర్తులు లక్ష్మీ అంశాలని దేవీ భాగవత కథనం. లక్ష్మీదేవిని ఆరాధించే లక్ష్మీమూర్తులు స్త్రీలే. స్త్రీ సంతోషంగా ఉండే చోట సిరితల్లి సంపూర్ణంగా భాసిల్లుతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దివ్యత్వాన్ని స్త్రీమూర్తిగా ఆరాధించే పవిత్ర హైందవ సంస్కృతి మహిళామతల్లుల విజ్ఞాన, ఆరోగ్య, వికాస ఆనందాల వల్ల కుటుంబానికి, సమాజానికి కూడా వైభవ సౌభాగ్యాలు వర్ధిల్లుతాయని చాటుతోంది. లక్ష్మీమాత దాల్చిన ఈ వరాల లక్ష్మీ రూపాలన్నీ అనుగ్రహించుగాక అని భక్తితో ప్రార్థిద్దాం మనందరం. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్ పాద పద్మమ్మయీ సన్నిధత్వ అని స్తుతిస్తూ వరలక్ష్మి పూజలో సమర్పించే కమలం ఆధ్యాత్మికతని అమరత్వాన్ని ఆరోగ్యాన్ని అందాన్ని అనుగ్రహించే అపురూప పుష్పం. లక్ష్మీదేవిని మాత్రమే కాదు, సరస్వతి, బ్రహ్మ, విష్ణువు ఇలా దేవీ దేవతలందరినీ పద్మనామంతో స్తుతిస్తుంటారు. విష్ణుమూర్తి నాభి నుంచి పద్మం ఉద్భవించడంతో ఆయన్ని పద్మనాభుడని, ఆ నాభి నుంచి పుట్టి ఆ పద్మాన్నే ఆసనంగా చేసుకున్న బ్రహ్మదేవుణ్ణి పద్మాసనుడని అంటారు. దేవతలు రాక్షసులు చేసిన క్షీరసాగర మథనంలో హాలాహలం తర్వాత రెండు చేతుల్లో కమలాలతో సహా ఆవిర్భవించిన శ్రీలక్ష్మి గులాబీ రంగు తామర పువ్వునే ఆసనంగా చేసుకుందని చెబుతూ ఆ పద్మాలతోనే మహాలక్ష్మిని పూజిస్తారు. శుభాల్ని అందించే వినాయకుడికి గులాబీ రంగు కమలము, చదువుల తల్లి సరస్వతీదేవికి తెల్లని తామర పువ్వే ఆసనాలు. బౌద్ధులకి ఈ సుందర సరోజం పవిత్రమైనదే. ఆ నీరజ రూపమే ఓ శక్తి కేంద్రంగా విశ్వసించే బహాయిలు నిర్మించుకున్నదే ఢిల్లీలోని లోటస్ టెంపుల్. సూర్యోదయంతో విచ్చుకుని సూర్యాస్తమయంతో ముడుచుకునే కమలాన్ని పుట్టుకకి, పరిపూర్ణతకి, స్వచ్ఛతకి, సచ్చీలతకి, ధ్యానానికి, జ్ఞానానికి ప్రతీకగాను, సిరి సంపదలకి, పునరుత్పత్తికి సంకేతంగాను భావిస్తారు ఆధ్యాత్మికవాదులు. ఆ కారణంతోనే కావచ్చు కమలాన్ని జాతీయ పుష్పంగా గౌరవించింది భారత ప్రభుత్వం. పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మభూషణ్ తదితర పురస్కారాల్లోనూ పద్మాన్నే భాగం చేసింది. కమలం రేకులు వెడల్పుగా ఉండి అందంగా విప్పారుతాయి. అందుకే విశాలమైన కళ్ళున్న స్త్రీని పద్మాక్షి అని, పురుషుణ్ణి పద్మనేత్రుడని అంటారు. మొగ్గ దశలోనూ కమలం సౌందర్యం అద్వితీయమే. అయితే ఆ పవిత్ర పుష్పాన్ని ఏ చెరువులో వికసించినప్పుడో చూసి ఆనందించడమే తప్ప గులాబీ, లిల్లీ, మందారం, నందివర్ధనం వంటి పూల మొక్కల మాదిరిగా పెరట్లో పెంచడం అరుదే. కాస్త బురద ఎక్కువగా ఉండే మంచినీటి కొలనుల్లోనే, అది అనుకూల వాతావరణ పరిస్థితుల్లోనే కమలం వికసిస్తుంది. కానీ ఆ పద్మదళ సోయగానికి ముగ్ధులైన పూల ప్రేమికులు ఇప్పుడు వాటిని తొట్టెల్లోనూ, చోటు ఉంటే పెరట్లో చిన్న కొలనులు కట్టించుకునో పెంచుకుంటున్నారు. దానికి తగ్గట్లే ఇప్పుడు రంగురంగుల హైబ్రిడ్ రకాలు, మినియేచర్ కమలాలు వస్తున్నాయి. కమలంలో తెలుపు, గులాబీ రంగులే కాదు, ఎరుపు, నీలం, పసుపు ఇలా ఎన్నో రంగులు, 2, 3, 4 ఇలా మరెన్నో రేకుల వరుసలున్నవి ఉన్నాయి. మనం పవిత్రమైనదిగా భావించే కమలం రకం గులాబీ రంగులో అందంగా విచ్చుకుంటే పసుపు రంగులోని పెర్రీస్, జెయింట్, సన్బర్స్ట్ పెద్దగా కప్పులా ఉంటుంది. ఈ పచ్చని పద్మం పగలు విచ్చుకుంటూ రాత్రికి మోసుకుంటూ అలా 3 రోజులకి పూర్తిగా విప్పారుతుంది. గులాబీ రంగులో విచ్చుకుని 2వ రోజుకి పసుపు గులాబీ రంగులోకి, 3వ రోజుకి పసుపు రంగుకి మారే మిసెస్ పెర్రీ డీ శ్లోకం సుగంధాన్ని వెదజల్లుతుంటుంది. గులాబీని తలపించే చైనీస్ డబుల్ రోజ్, తెల్లని తెలుపు రంగులో మధుర పరిమళంతో వికసించే ఆల్బా గ్రాండి ఫ్లోరా, తెలుపు గులాబీ కలగలిపిన చావన్ బసు, ముద్ద గులాబీలా విరిసే మోమో బోటాన్, ఇలా ఎన్నో రకాలు. పద్మం పుట్టింది మన దేశంలోనే అయినా ప్రస్తుతం అది తామర తంపరగా వికసించేది మాత్రం చైనాలోనే. జపాన్, ఆస్ట్రేలియా, వియత్నాం, ఈజిప్ట్, అమెరికా దేశాల్లోనూ పంకజం పరిమళిస్తుంది. ఆ తేజస్సుకి మురిసే కొరియా, చైనా, జపాన్ వాసులు ఏటా లోటస్ వేడుకల్ని జరుపుకుంటారు. అదీగాక తామర రకాలను పూల కోసమే కాదు, నేలలో ఊరే వాటి దుంప వేళ్లు, కాడలు, ఆకుల కోసం కూడా ప్రాచీన కాలం నుంచి ప్రత్యేక నీటి కొలనుల్లో పెంచుతున్నారు. ఉష్ణోగ్రతని సమన్వయం చేసుకునే శక్తి తామర మొక్కకి ఉన్న మరో ప్రత్యేకత. తామర పూలు పూయడానికి కనీసం 30-35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. వాతావరణంలో ఆ ఉష్ణోగ్రత లేకపోతే లోపల నుంచే వేడిని ఉత్పత్తి చేసుకుంటుంది. ఇలా మొక్కల్లో వేడి పుట్టడం అరుదైన ప్రక్రియ. తామర గింజలకి మరణం లేదు. దాదాపు 1500 సంవత్సరాల నాటి తామర గింజ కూడా మొలకెత్తిన నిదర్శనాలు ఉన్నాయి. అందుకే ఉష్ణోగ్రత సమన్వయానికి, విత్తనాల్లో కణాల రక్షణకి కారణమైన వీటి ప్రోటీన్లను బయో ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా మందుల తయారీలోనూ వాడుతున్నారు. గింజలతో పాటు తామర తూళ్లు అంటే కాడ లోపలి భాగాన్ని, వేళ్లలోని దుంప భాగాన్ని ఆహారంగా వాడతారు. ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా దేశాల్లో వీటి వాడకం ఎక్కువ. అందుకే అక్కడ వీటిని ప్రత్యేక కొలనుల్లో పెంచుతారు. పైగా దుంప వేళ్ళు, గింజలు, పువ్వులు ఇలా ఒక్కో భాగం కోసం ఒక్కో రకం మొక్కను పెంచుతారు. చైనాలో దుంపల కోసం అయితేనేం, గింజల కోసం అయితేనేం సుమారు 750,000 ఎకరాల్లో తామరను పెంచుతారు. వేయించిన తామర గింజలే పూల్ మఖని. ఈ గింజల్ని కూరలతో పాటు పిండి పట్టించి కేకులు, ఐస్ క్రీములో వాడుతూ ఉంటారు. తామర పూలలో కూడా విటమిన్లు, ఖనిజాలు, ఇతరత్ర పోషకాలు లభ్యమవుతాయి. అందుకే పూరేకుల్ని గ్రీన్ టీ మాదిరిగా తాగితే గ్యాస్ట్రిక్ అల్సర్లు తగ్గడంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆకుల్లోనూ బోలెడు పోషకాలు. పైగా పద్మరేకుల్ని ఫుడ్ డెకరేషన్ తో డెకరేషన్ లో వాడితే కొన్ని రకాల వంటకాల్ని ఉడికించేందుకు తామరాకుల్ని ఉపయోగిస్తారు. దుంపల్లోనూ కాడల్లోనూ సి విటమిన్ ఎక్కువ. దుంపల్ని ఉడికించి తిన్నా, సూప్లా తీసుకున్నా రక్తహీనత తగ్గుతుంది. నలసరిలో రక్తం ఎక్కువగా పోయే వాళ్ళకి ఎంతో మేలు. అయితే గింజల్లో పోషకాలు ఎక్కువ. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు దొరుకుతాయి. B2, B6 ఈ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. గింజల్లోని సంక్లిష్ట పిండి పదార్థాలు, పాలిఫినాల్స్, బీపీ, పిత్తాశయ రాళ్ళు, మధుమేహం, మంట తగ్గడానికి ఇలా తోడ్పడతాయి. గింజల్లోని నెఫరిన్ అనే పదార్థానికి క్యాన్సర్ ని నిర్మూలించే శక్తి ఉందనేది తాజా పరిశోధన. తామర మొక్క భాగాలన్నింటినీ తరతరాల నుంచి ఆయుర్వేదం, చైనా సంప్రదాయ వైద్యాల్లో ఉపయోగిస్తున్నారు. గింజల్ని గోరువెచ్చని నీళ్లలో నానబెట్టి పంచదార కలిపి తాగితే డయేరియా తగ్గుతుందట. గింజల్ని పొడి చేసి తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. పూలను కూడా డయేరియా, కలరా, జ్వరాలు తగ్గడానికి వాడతారు. మృదువైన చర్మ సౌందర్యం కోసం లినోలిక్ యాసిడ్, ప్రోటీన్లు, ఇతరత్ర పదార్థాలు ఉండే పద్మ దళాలను ఫేషియల్ క్రీముల తయారీలో వాడతారు. అలాగే పూల తైలం మెలనిన్ ఉత్పత్తికి తోడ్పడటం ద్వారా తెల్ల జుట్టుని నిరోధిస్తుంది. ఆయురారోగ్యాల్ని పంచి ఇచ్చే కమలం మానవాళికి మనోవికాసాన్ని కలిగిస్తుంది. రాగద్వేషాలకు అతీతంగా, ధర్మబద్ధంగా తన విధిని తాను నిర్వర్తించి ఫలితాన్ని మాత్రం ఆ భగవంతుడికి వదిలేసే వాళ్ళకి నీళ్లలోనే ఉన్న తామరాకు మీద నీరు నిలవనట్లే, బురద నీటిలో పుట్టిన కమలానికి బురదేమి అంటనట్లే ఎలాంటి పాపము సోకదు అని చెబుతున్నాయి పురాణాలు. అదే కమలంలోని గొప్పతనం. అందుకే పద్మం పవిత్ర పూజా పుష్పం. ప్రేమైన మీతో కార్యక్రమంలో తీసుకుందాం ఒక చిన్న విరామం. ఇంటినే ఉండండి. మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అందుకు దేవదా.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచానే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అన్నదానికి ఆ ప్రాంతం నిలువెత్తు నిదర్శనం. అక్కడ అమ్మాయి పుడితే గొప్ప అదృష్టంగా భావిస్తారు, అపురూపంగా చూసుకుంటారు. ఇంటికి ఆడపిల్లే వారసురాలు. అంతేకాదు, పచ్చని ప్రకృతి అందాలతోడుగా ధవళవర్ణ హిమగిరి సొగసుల సాక్షిగా బౌద్ధ మత సారాన్ని ఆశాంతం వంట పట్టించుకున్న ఆ ప్రాంతం మన దేశంలో ఆనందానికి చిరునామాగానూ పేరొందింది. దివి నుంచి భువికి జారిపడినట్లుండే ఆ సౌందర్య సీమి తవాంగ్ లోయ. సంతోషాల సూచిక ప్రకారం మన దేశంలో ఆనందంగా నివసించే ప్రజల్లో తవాంగ్ లోని మోంపాలదే ప్రథమ స్థానం. అందుకే వాళ్ళని, ఆ ప్రాంతాన్ని చూడాలని చాలా మంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు ఆ ప్రాంతానికి. మన దేశమే అయినా అరుణాచల్ ప్రదేశ్ కి వెళ్ళాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ తప్పనిసరి. మనం ఎన్ని రోజులు అక్కడ ఉంటామో అన్ని రోజులకి మాత్రమే ఇస్తారు. ఆన్లైన్ లో తీసుకోవచ్చు. ఈ పర్మిట్ ని చెక్ పోస్ట్ దగ్గర చూపించాల్సి ఉంటుంది. మన దేశంలో అతిపెద్ద బౌద్ధ మొనాస్ట్రీ ఉన్న ప్రాంతం అది. అక్కడ నివసించే మోంపా తెగ ప్రజలు టిబెటన్ బౌద్ధ ఆరాధకులు. ముందుగా హైదరాబాద్ నుంచి వెళ్లే వాళ్ళైతే కనుక గౌహతి, హైదరాబాద్ నుంచి గౌహతి, గోపినాథ్ బోర్డోలోయ, సారీ బార్డోలాయ్ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. తవాంగ్ కి రెండే రెండు మార్గాలు. ఒకటి గౌహతి హెలికాప్టర్ సర్వీస్. ఇది బుధ ఆదివారాలు తప్ప మిగిలిన రోజుల్లో ఉంటుంది. అది వాతావరణం అనుకూలంగా ఉంటేనే, అందుకే దీనికి రిజర్వేషన్ ఉండదు. అక్కడికి వెళ్లి ఉదయం 9 గంటల లోపు తీసుకోవాల్సిందే. అది ఒకే ఒక్క హెలికాప్టర్ 11 గంటలకు బయలుదేరుతుంది. 18 సీట్లు మాత్రమే ఉంటాయి. ధర 3,500. రెండోది గౌహతి తేజ్పూర్ బొమిడిల్లా సేలాపాన్ తవాంగ్ రోడ్డు రహదారిలో 440 కిలోమీటర్ల దూరం, సుమారు 13 గంటలు ప్రయాణించాలి. అందుకే విమానాశ్రయంలో దిగగానే అరుణాచల్ ప్రదేశ్ కౌంటర్ దగ్గరికి వెళ్లి హెలికాప్టర్ టికెట్లు తీసుకోనే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. హెలికాప్టర్ హిమాలయాల మీద నుంచి వెళ్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు, కొండల్లోంచి లోయల్లోకి దూకుతున్న జలపాతాలు, అవి ఏరులై సెలయేరులై ప్రవహిస్తూ నదిలో కలిసే సంగమ దృశ్యాలు, ఓహ్, అంతెత్తు నుంచి ఆ ప్రకృతి అందాలను చూడటం మరిచిపోలేని మధురానుభూతి. తవాంగ్ లో దిగిన వెంటనే అక్కడ తిరగడానికి వాహనాలు మాట్లాడుకోవచ్చు. అక్కడ మే నెలలో మాత్రమే 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. మిగిలిన నెలల్లో 0 డిగ్రీలు సర్వసాధారణం. తవాంగ్ చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలు 4,000 నుంచి 4,500 మీటర్ల ఎత్తులో ఉంటాయి. కాబట్టి ఆక్సిజన్ తక్కువ. సాయంత్రం 4:30 గంటలకి చీకటి పడిపోతుంది. మన దేశంలో తొలి సూర్యకిరణాలు పడేది, ముందుగా చీకటి పడేది అరుణాచల్ ప్రదేశ్ లోనే. మబ్బులు పడితే 3 గంటలకే చీకటి పడుతుంది. రాత్రి వేళ గదిలో హీటర్లు తప్పనిసరి. దుప్పట్లకు బదులు పరుపుల్లాంటి బొంతలు ఉంటాయి. ఉదయం 4:30 గంటలకే పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తూ ఉంటాయి. బయటి ఆకాశాన్ని చూస్తే ఆహా అనిపిస్తుంది. ఆకాశాన్ని చీల్చుకుంటూ వస్తున్న ఉషోదయ కిరణాలను చూసి తీరాల్సిన సీన్ అనమాట అది. చైనా సరిహద్దుల్లో ఉన్న షంగెత్సర్ సరస్సు చూడొచ్చు. 2.5 గంటల పాటు ఘాట్ రోడ్ ప్రయాణం ఉంటుంది. 4,000 మీటర్ల ఎత్తైన కొండల్లో దట్టమైన మంచు మేఘాల మధ్యలో ప్రయాణం ఉత్కంఠగా అనిపిస్తుంది. దారి పొడవునా ప్రతి 3 కిలోమీటర్ల దూరంలో ఆర్మీ క్యాంప్ కనిపిస్తుంది. 1962 నాటి భారత చైనా యుద్ధం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ గురించి ఇరు దేశాల మధ్య నిరంతరం వివాదం చెలరేగుతూనే ఉంది. టిబెట్ లో భాగంగా అరుణాచల్ ను తన భూభాగంగా చైనా పరిగణిస్తుంది, కానీ మెక్ మోహన్ రేఖ ప్రకారం అది భారత్ది అన్నది మన వాదన. అక్కడి ప్రజలు కూడా భారత్ లో ఉండటానికి ఇష్టం చూపడంతోనూ, ఐక్యరాజ్య సమితి జోక్యంతోనూ చైనా వెనక్కి వెళ్ళింది. దారిలో కాసేపు కారు దిగి మంచులో ఆడుకోవచ్చు, అంటే మీరు కారనే కాదు ఏ వెహికల్లో వెళ్తే ఆ వెహికల్లో మంచులో ఆడుకోవచ్చు. తర్వాత సిక్కు రెజిమెంట్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు అక్కడ, ఆపుతారు వాళ్ళు. తర్వాత ప్రయాణికులకి ఫ్రీగా టీ పలహారాలు పెడుతూ ఉంటారు, కొసరు పెడతారు. వాళ్ళు అంత చలిలో ఎంతో నిబద్ధతతో పెట్టడం చాలా గొప్ప విషయం. అక్కడి నుంచి 1 గంట ప్రయాణించాక సముద్ర మట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఉన్న షంగేత్సర్ సరస్సుకి చేరుకుంటాం. కోయిలా సినిమాలో ఓ పాటని ఇక్కడ మాధురి దీక్షిత్ పై తీయడంతో దీన్ని మాధురి లేక్ అని అంటారు. సరస్సుకి రెండు వైపులా ఉన్న పర్వతాలు దాని అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. ఈ సరస్సు భారత సైన్యం పర్యవేక్షణలో ఉంటుంది. పర్యాటకుల కోసం సరస్సుకి దగ్గరలోనే టాయిలెట్లు ఉంటాయి, వాటిని పరిశుభ్రంగా నిర్వహిస్తున్న వాళ్ళని ఎంత ప్రశంసించినా తక్కువే. అక్కడి నుంచి చైనా సరిహద్దుల్లోని బూమ్లా పాస్ కి వెళ్లే దారి ఉంటుంది. 1959 దలైలామా టిబెట్ నుంచి తప్పించుకుని ఆ దారిలోనే భారత్ కి వచ్చారట. మర్నాడు తవాంగ్ లోని ప్రసిద్ధ బౌద్ధ మొనాస్టరీకి బయలుదేరచ్చు. దారి పొడవున చిన్న చిన్న చెక్కళ్ళు కనిపిస్తాయి. ఈశాన్య భారతంలో టెర్రరిస్టులు ప్రాంతీయ ఉద్యమాలు లేని ప్రాంతం తవాంగ్ అనే చెప్పాలి. స్థానిక మోపాలు సచ్చీలురు, శాంతిప్రియులు, ప్రకృతి ప్రేమికులు, కష్టజీవులు సాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. వాళ్ళకి భారత్ అంటే ఎంతో ఇష్టం. బౌద్ధ గురువైన దలైలామాను చైనా ప్రభుత్వం లాసాలోని పొటాలా ఆశ్రమంలో బంధించినప్పుడు అక్కడి నుంచి తప్పించుకుని దక్షిణ టిబెట్ గుండా తవాంగ్ లోకి ప్రవేశించాడు. భారత శరణార్థిగా వచ్చిన ఆయన్ని అస్సాం రైఫిల్స్ క్షేమంగా ముస్సోరి చేర్చింది. తర్వాత ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో నివాస స్థలం ఏర్పాటు చేసింది. అందుకే వాళ్ళకి భారత్ అంటే అభిమానం. తవాంగ్ లోని ప్రాచీన ఆశ్రమాన్ని 1681 మెరిక్ లామా లోడ్రే గ్యాట్సో స్థాపించాడట. ఆ తర్వాత 5వ దలైలామా స్థానికుడు కావడంతో దీన్ని మరింత అభివృద్ధి చేశారు. ఈ ఆశ్రమానికి వెళ్ళడానికి మెట్లదారి వాహనదారి ఉన్నాయి. అంతెత్తుకి కాలినడకన వెళ్ళడం కష్టమని వాహనంలో వెళ్లేవాళ్ళు చాలా మంది. లోపల 18 అడుగుల ఎత్తులో బంగారు వర్ణంలో బుద్ధ విగ్రహం కనిపిస్తుంది. ఆయన పాదాల వద్ద ప్రస్తుత గురువు 14వ దలైలామా చిత్రపటం ఉంది. బుద్ధుని విగ్రహం ముందు ప్రశాంతంగా కూర్చోవడానికి మెత్తటి పరుపులుంటాయి. మెట్ల మీదుగా మొదటి అంతస్తులోకి వెళ్ళొచ్చు. బుద్ధుడు అక్కడి నుంచి స్పష్టంగా కనిపిస్తాడు. మరో అంతస్తు ఎక్కితే బుద్ధ భగవానుడి శిరస్సుకి సమాంతరంగా మనం నిల్చుని ఉంటాం. ఆయన మన కళ్ళలోకి చూస్తున్నట్లే ఉంటుందిట. అక్కడి నుంచి తవాంగ్ బౌద్ధ మ్యూజియంలోకి వెళ్ళారు. వెళ్ళొచ్చు, అంటే దారి ఉంటుంది అక్కడి నుంచి మ్యూజియంలోకి వెళ్ళడానికి. అందులో 19 ఏళ్ల వయసులోని దలైలామా చిత్రంతో పాటు మోంపాల జీవన శైలిని తెలిపే చిత్రాలు ఉంటాయి. మోంపాలది మాతృస్వామ్య వ్యవస్థ, స్త్రీకి అత్యంత గౌరవం ఇస్తారు. ఆడపిల్ల జన్మిస్తే పండగ చేసుకుంటారు, తదనంతరం ఆస్తి ఆడపిల్లలకే చెందుతుంది. పెళ్ళయ్యాక అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్లాల్సిందే, అంటే ఇలరికం అన్నమాట. అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్తాడు. ఆడపిల్లలని ఏడిపించినా వారి పట్ల తప్పుగా ప్రవర్తించినా అతిపెద్ద నేరంగా భావిస్తారు. తవాంగ్ లో నేర ప్రవృత్తి తక్కువ, అమ్మాయిలకి స్వేచ్ఛ ఎక్కువ. ఒంటరిగా ఎక్కడికైనా ఏ సమయంలోనైనా వెళ్ళగలడని గైడ్ చెప్తారు మనకి. ఆ మాట వింటే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. అసలు పర్వత ప్రాంత జీవన శైలి కారణంగా అందరూ బలంగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే చలి ప్రాంతం కావడంతో మద్యం వాళ్ళ జీవన శైలిలో ఓ భాగం. అలాగనే అది వ్యసనం కాదు, అవసరార్థం మాత్రమే తాగుతారు. మోంపా తెగలో ఆడవాళ్లే ఎక్కువ కష్టపడతారు. తర్వాత బౌద్ధ మత స్టడీ సెంటర్ కూడా ఉంటుంది అక్కడ, వార్ మెమోరియల్ ఉంటుంది. భారత చైనా యుద్ధంలో మరణించిన 2420 మంది భారత సైనికుల స్మృత్యర్థం దీన్ని నిర్మించారు. సాయంత్రం యుద్ధం తాలూకు దృశ్యాల్ని ప్రదర్శించే లేజర్ షో కూడా ఉంటుంది అక్కడ. తర్వాత గౌహతికి బయలుదేరి ఆ దారిలో అందాల జంగ్ జలపాతం కనువిందు చేస్తున్నారు. తేజ్పూర్ ఇంకా 88 కిలోమీటర్లు ఉందనగా నాగ్ మందిర్ అనే చోటుకి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి కొండచర్యలు విరిగిపడే దారి ప్రారంభమవుతుంది. వాళ్ళు చెప్పినట్లే కాస్త దూరం వెళ్ళగానే కొండచర్యలు విరిగిపడి ఉంటాయి. అక్కడ ఆర్మీ వాళ్ళు ఎక్కడికక్కడ దిగి రాళ్ళు తొలగించుకుంటూ వెళ్తూ ఉంటారు. మనకు కనిపిస్తుంది వాళ్ళు అలా చేయడం కూడా. మరి కాస్త దూరం వెళ్తే ముందుకు కదిలే పరిస్థితి వస్తుంది. వాహనాల ఫ్లడ్ లైట్లలో రోడ్డు మీద అడ్డంగా పెద్ద పెద్ద బండరాళ్ళు కనిపిస్తాయి మనకు. అక్కడ కటిక చీకట్లో గడపాల్సి వస్తుంది. అంటే ఇంకా లాభం లేదు అనేసి వెనక్కి వచ్చేసే పరిస్థితి అన్నమాట. అక్కడ దుర్గాదేవి ఆలయం కూడా కనిపిస్తుంది మనకి. తర్వాత ఉదయం పక్షుల సవడికి మళ్ళీ లేచే మనం ప్రయాణం కొనసాగించవచ్చు. ఈగల్ బర్డ్ నెస్ట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంటుంది అక్కడ. అది కూడా పక్షుల అధ్యయనానికి స్వర్గధామం. రోడ్డు బాగు చేస్తారు తర్వాత. తర్వాత టీ తోటలకు ప్రసిద్ధి కదా అస్సాం వ్యాపార కేంద్రము, తేజ్పూర్ అస్సాం వ్యాపార కేంద్రం. సాయంత్రం శ్రీ మహాకాల భైరవ ఆలయానికి వెళ్ళొచ్చు. అక్కడ శివలింగం నిత్యం పెరుగుతూ ఉంటుందని నమ్మకం. తర్వాత తేజ్పూర్ లో అయిపోయాక ఉదయాన్నే కాజీరంగా వన్యమృగ సంరక్షణ కేంద్రంలో సఫారీకి వెళ్ళి రైనోలను చూసి రావచ్చు. తర్వాత బయటకు వచ్చాక తేయాకు తోటల్ని చూసి గౌహతికి చేరుకుని మళ్ళీ కామాఖ్యదేవి ఆలయం చూసి మళ్ళీ బయలుదేరిపోవచ్చు అన్నమాట. సో ఎప్పుడైనా వీలు కుదిరితే ఇలా తెహాంగ్కి ఒక ట్రిప్ ప్లాన్ చేసేసుకోండి. అండ్ ఇవాళ్ళ కాదు ప్రేమైన మీతో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాజే భార్గవితో. రేపటికి అంటే ఆగస్ట్ 25 నాటికి వినేష్ ఫోగట్ 24వ వసంతంలోకి అడుగు పెట్టబోతోంది. అయితే ఆమెకు స్నేహితులు బంధువులు జన్మదిన కానుకలు ఇవ్వకముందే దేశమంతటికి తనే గ్రాండ్ గా ఓ బర్త్డే ట్రీట్ ఇచ్చేసింది. అది మన మువ్వన్నెల జెండా రెపరెపల సాక్షిగా. అది ప్రస్తుతం జకార్తాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో బంగారు పతకం రూపంలో. వినేష్ ఈ పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళా రెజ్లర్ గా చరిత్రను సృష్టించింది. 7 ఏళ్లకే రెజ్లింగ్ ని ముద్దాడి 25 ఏళ్లు నిండకుండానే ఎందరికో స్ఫూర్తిని పంచిన ఫోగట్ సిస్టర్స్ లో ఒకరు వినేష్. బంగారు పతకం తెచ్చిపెట్టిన ఫోగట్ విశేషాలు ఈరోజు తప్పకుండా తెలుసుకోవాల్సింది, ఎందుకంటే రేపటికే చెప్పుకుంటున్నాం కదా మనం తన బర్త్డే విశేషాలు అనేసి. ఆసియా క్రీడలు మొదలయ్యి అది 2వ రోజు భారతదేశపు రెజ్లర్ వినేష్ ఫోగట్ జపాన్ ప్రఖ్యాత రెజ్లర్ ఇరి యుకికి మధ్య జరగబోయే తుది పోరును చూడటానికి ప్రేక్షకులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతకు మించిన ఉద్వేగంలో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్ మ్యాట్ వైపుగా కదిలింది. అప్పటికే ఆసియా క్రీడల్లో ఏ ఒక్క మహిళా రెజ్లర్ బంగారు పతకం సాధించలేకపోయారు. ఆ రోజు ఉదయం ఏషియన్ గేమ్స్ 2018 మహిళా రెజ్లింగ్ లో వినేష్ ఫోగట్ కు మొదటి మ్యాచ్. చైనా క్రీడాకారిణి సన్ యనంతో తలపడటానికి రెజ్లింగ్ మ్యాచ్ ని సమీపిస్తున్న తరుణం వినేష్ ఫోగట్ మస్తిష్కంలో నిండిపోయిన ఆలోచనల ప్రవాహం ఏ స్థాయిలో ఒత్తిడికి గురి చేస్తుందో ఆమెకు తప్ప మరో జీవి ఊహకే అందనిది. అప్పటికే సన్ యనంతో పోటీ పడిన ప్రతిసారి ఆమె పరాజయం పాలే అయింది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఆగస్టు 17, 2016 రియో ఒలింపిక్స్ లో యనంతో తలపడినప్పుడైతే వినేష్ ఫోగట్ పెద్ద గాయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ క్షణం ఒక్కసారిగా సన్ యనన్ బలమైన దేహం అమాంతంగా వినేష్ ఫోగట్ కాలుపై పడటం, పట్టు తప్పి వినేష్ ఫోగట్ మోకాలి భాగం మడత పడటం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. ఆ దెబ్బ బలంగా తగలడంతో అక్కడికక్కడే కూలబడిపోయింది. కొంతసేపు కదల్లేని పరిస్థితి, తర్వాత భరించలేని నొప్పితో వెనుదిరగాల్సి వచ్చింది. ఆ సన్నివేశం చూసిన ఎవరైనా అంత త్వరగా మర్చిపోలేరు. ఆ క్షణం అనుభవించిన వేదన వినేష్ తో పాటు అభిమానులకు గుర్తుండిపోయింది. ఆమె మోకాలి కీలుకు బలమైన గాయం కావడంతో కొన్ని నెలల పాటు కదల్లేని పరిస్థితి. 7 ఏళ్ల వయసులో తన పెదనాన్న మహావీర్ ఫోగట్ తో పరిచయమైన రెజ్లింగ్ నుంచి ఇంతకాలం దూరంగా ఉన్న సందర్భాలే లేవు ఆమెకి. అందుకే తన ఈ స్థితిని తెలుపుతూ ఒకానొక రోజు సోషల్ మీడియాలో ఈ 120 రోజులు నా జీవితంలోనే అత్యంత కఠినంగా గడిచాయి అంటూ తెలియజేసింది. అవును, అన్నింటికన్నా ఎక్కువగా ప్రేమించేదాన్ని వదులుకోవడానికి ఎవరు ఇష్టపడతారు? అందుకే ఈసారి నిదానంగానే అయినా నిశ్చయంతో ముందుకు కదిలింది. వినేష్ ఫోగట్ ఇప్పటికే వివిధ అంతర్జాతీయ క్రీడా వేదికల్లో ఎన్నో వెండి పతకాలను గెలుచుకుంది. ఇక ఒక విధంగా ఎప్పుడూ వెండి పతకాలే గెలుచుకుందని చెప్పొచ్చు. ఇక రజత పతకాలు అంతే స్థాయిలో వినేష్ కాంస్య పతకాలు అలంకరించాయి. 2014 కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ సాధించిన, 2018 ఏప్రిల్లో మరో గోల్డ్ దక్కించుకున్న, జకార్తాలో జరిగే ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని గెలవడం ఆమె దాటాల్సిన పెద్ద మైలురాయి. అందుకే ఎంతో పట్టుదలతో బరిలోకి దిగింది. అంతే స్థాయి ప్రతిభను కనబర్చి బంగారు పతకాన్ని సాధించింది. అంతకుముందు ఎవరితో తలబడి బలమైన గాయాన్ని ఎదుర్కొందో ఆమెతోనే తలబడి తన విజయానికి తొలి మెట్టును కూర్చుకుంది. ఆ తర్వాత మరో 2 ప్రత్యర్థులపై గెలిచి తుది పోరులో ప్రత్యర్థి అయిన జపాన్ క్రీడాకారిణి ఇరి యుకితో తలబడింది, దిగ్విజయాన్ని సాధించింది. క్రీడాకారులు గాయాల బారిన పడటం వారి జీవితంలో భాగమే, కానీ ఆడిన ప్రతిసారి మెడల్స్ సాధించడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను అని చెప్పే వినేష్ ఫోగట్ 2013 నుంచి 2018 వరకు జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్స్ లో 3 వెండి 3 కాంస్య పతకాలు గెలిచింది. కానీ జకార్తాలో బంగారం గెలవడం ఆమె కెరియర్ లోనే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. వినేష్ ఫోగట్ ప్రపంచానికి తెలియడానికి, ప్రపంచం వినేష్ ఫోగట్ ప్రతిభను గుర్తించడానికి గల కారణం ఆమెను మహావీర్ ఫోగట్ తీర్చిదిద్దడమే. నిజానికి వినేష్ ఫోగట్ మహావీర్ ఫోగట్ సోదరుడి కుమార్తె. భూమి తగాదాల్లో ఆమె తండ్రి హత్యకు గురయ్యాడు. తర్వాత సోదరుడి పిల్లల్ని పెదరాన్నే సాకాడు. హర్యానాకు చెందిన ఈ ఫోగట్ సోదరిమణులు ఆరుగురు. ఇందులో గీతా ఫోగట్, బబితా కుమారి, సంగీత, రీతు ఫోగట్లు మహావీర్ కుమార్తెలైతే, ప్రియాంక, వినేష్ ఫోగట్లు తన సోదరుడు రాజ్పాల్ కుమార్తెలు. ఈ ఆరుగురిని మహావీర్ ఫోగట్ పెంచి రెజ్లర్లుగా తీర్చిదిద్దాడు. ఈ విషయం దంగల్ సినిమాలో చాలా ఆసక్తికరంగా చిత్రించడం అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళ కథ అంత ప్రచారం పొందడానికి ప్రత్యేక కారణం లేకపోలేదు. అప్పటికే హర్యానాలో లింగ వివక్ష, స్త్రీ శిశు హత్యలు, బాల్య వివాహాలు సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ అమ్మాయిలు ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగిన వైనం వారిని చరిత్రలో ప్రత్యేకంగా నిలుపుతుంది. అయితే ఇక్కడ మరో విశేషాన్ని చెప్పుకోవాలి. ఈ అమ్మాయిల్ని రెజ్లర్లుగా తయారు చేయడానికి తెలుగు బిడ్డ ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి కూడా ఒక కారణమే. ఎలాగంటారా, 2000 ఒలింపిక్స్ లో బంగారు పథకం గెలిచి ఒలింపిక్స్ లో మెడల్ గెలిచిన మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన కరణం మల్లేశ్వరి స్ఫూర్తితోనే మహావీర్ ఫోగట్ తన కుమార్తెలను రెజ్లర్లుగా తయారు చేయడానికి పూనుకున్నాడు. ఇప్పుడు వినేష్ ఫోగట్ క్రీడాంశంలో వెల్లివిరిసిన తార. క్రీడాకాశంలో ఆసియా క్రీడల్లో బంగారు పథకాన్ని గెలిచిన మొట్టమొదటి మహిళా రెజ్లర్ గా వినేష్ ఫోగట్ దేశానికి స్ఫూర్తిదాయిని. రెజ్లింగ్ నన్ను నన్నుగా మార్చింది, ఇదే నా జీవితంలో అత్యంత ఉన్నతమైన కోరిక అని చెప్పే వినేష్ ఫోగట్ రింగ్లో ఉన్నా బయట ఉన్నా నిజమైన ఛాంపియన్. రేపు జన్మదినాన్ని జరుపుకోబోతున్న ఈ విజేతకు ముందుగానే హ్యాపీ బర్త్డే విషెస్. అండ్ వాళ్ళ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తున్నాను మీ ఆర్జే భార్గవి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం. ఆగస్ట్ 24, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.